ఓం శాంతి. మురళీ డేట్ 9/6/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు బాబాతో పాటు ఎగిరిపోయేందుకు సంపూర్ణ పవిత్రంగా అవ్వండి, సంపూర్ణంగా సరెండర్ అవ్వండి. ఈ దేహం నాది కాదు, పూర్తిగా అశరీరిగా అవ్వండి. ప్రశ్న, ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏ భయం తొలగిపోవాలి? జవాబు, చాలామంది పిల్లలు మాయా తుఫాన్లను చూసి చాలా భయపడతారు. బాబా, తుఫాన్లు చాలా హైరానా చేస్తున్నాయి, వాటిని ఆపండి అని అంటారు. పిల్లలు, ఇది బాక్సింగ్ వంటిది. ఆ బాక్సింగ్ లో కూడా ఎప్పుడూ ఒకే వైపు నుండి యుద్ధం జరుగుతూ ఉండదు. ఒక్కరు 10 దెబ్బలు కొడితే ఇంకొకరు కనీసం 5 అయినా తప్పకుండా కొడతారు. కావున మీరు భయపడకూడదు. మహావీరులుగా ఈ విజయీలుగా అవ్వాలి, అప్పుడే ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. పాట ప్రతిజ్ఞ చేసి మీ ముందుకు వచ్చాము. ఓం శాంతి. పిల్లలు పాటను విన్నారు, తప్పకుండా ఇందులో ఏదో రహస్యం నిండి ఉంటుంది. కావుననే బాబా ఆ రికార్డును కొని దాని అర్థాన్ని అర్థం చేయిస్తున్నారు. దీనిని జీవిస్తూ మరణించి తండ్రి పిల్లలుగా అవ్వటము అని అంటారు. బాబాకు చెందిన వారిగా అయ్యాక శిక్షకునికి చెందిన వారిగా అవుతారు. ఆ తర్వాత మెజారిటీ వారు గురువును స్వీకరిస్తారు. క్రైస్తవులు కూడా పిల్లలు జన్మించగానే క్రిస్టియనైజ్ చేస్తారు. పిల్లలను తీసుకువెళ్లి గురువు ఒళ్ళో పెడతారు. అతడు ఫాదర్ అయినా ఇంకెవరైనా కాని, వారు క్రీస్తైతే కాదు కదా. అతడి పేరు మీద మేము క్రైస్తవులుగా అవుతాము అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు మొట్టమొదట తండ్రికి చెందిన వారిగా అవుతారు, అశరీరిగా అవుతారు. మన తనువు, మనస్సు, ధనము ఏదైతే ఉందో దానిని బాబాకు అర్పిస్తాము. జీవిస్తూనే మరణిస్తాము, అనగా ఆత్మలైన మనం వారి పిల్లలుగా అవుతాము. ఇది బుద్ధిలో ఉండాలి. నా వస్తువులు ఏవైతే ఉన్నాయో, నా శరీరము, నా ధనము, సంపద, సంబంధాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మర్చిపోతాను. మరణించిన తర్వాత అన్ని మర్చిపోతారు కదా. ఇది ఎంతటి ఉన్నతమైన లక్ష్యం. మనం అశరీరి ఆత్మలము అన్నది పక్కా చేసుకోవాలి. అలాగని మీరు శరీరాన్ని వదిలి మరణిస్తారు అని కాదు. ఆత్మ సంపూర్ణ పవిత్రంగా ఇంకా అవలేదు. బాబా పిల్లలుగా అయ్యారు కాని మీ ఆత్మ అపవిత్రంగా ఉంది అని బాబా అంటారు. ఆత్మ రెక్కలు విరిగిపోయాయి, ఇప్పుడు ఆత్మ ఎగరలేదు. తమో ప్రధానమయ్యున్న కారణంగా మనుషులెవరూ తిరిగి ఇంటికి వెళ్లలేరు. మాయ ఒక్కసారిగా రెక్కలు విరిచేసింది. ఆత్మ అన్నింటికన్నా వేగంగా వెళుతుంది. దానికన్నా వేగవంతమైనది ఇంకా ఏదీ లేదు. ఆత్మకన్నా ముందు ఎవరూ చేరుకోలేరు. చివరిలో దోమల గుంపుల వలె ఆత్మలన్నీ ఎగిరిపోతాయి. ఎక్కడకు వెళతాయి? చాలా దూరంగా, సూర్య చంద్రాదుల కన్నా దూరంగా వెళతాయి. అక్కడ నుండి ఇక్కడకు మళ్లీ తిరిగి రారు. వారి రాకెట్లు మొదలైనవి అంతరిక్షంలోకి వెళ్లి మళ్లీ తిరిగి ఇక్కడకే వచ్చేస్తాయి. సూర్యుడు వరకైతే చేరుకోలేవు కదా. మీరు వారి కన్నా చాలా దూరంగా వెళ్ళాలి. సూక్ష్మ వతనంపై ఉన్న మూల వతనంలోకి వెళ్ళాలి. ఆత్మకు రెక్కలు లభిస్తాయి. లెక్కాచారాలను సమాప్తం చేసుకుని ఆత్మ పవిత్రంగా అయిపోతుంది. వినాశన సమయ మహిమను ఎంతగానో రాశారు. ఆత్మలందరూ తమ లెక్కాచారాలను సమాప్తం చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఆత్మలన్నీ మలినంగా ఉన్నాయి, పాపాత్మలుగా ఉన్నాయి. పెద్ద పెద్ద గురువులు, సాధు సన్యాసులు మొదలైన వారు కూడా ఉన్నారు. మేము గురువులము, అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మోహం అని అంటారు. మేము బ్రహ్మాన్ని చేరుకున్నాము, ఇప్పుడిక్కడ కూర్చున్నాము అని భావిస్తారు. బ్రహ్మంలో ఎక్కడకు చేరుకున్నారు? ఇక్కడ ఆత్మలైన మనం బ్రహ్మంలో నివసించేవారిమి అని మీరు తెలుసుకున్నారు. కాని ఇప్పుడు అక్కడకు ఎవరూ వెళ్లలేరు. ఆత్మలందరూ ఇక్కడ పునర్జన్మలు తీసుకుంటారు. ఇది అనంతమైన డ్రామా. ఆత్మిక సోదరులందరూ పాత్రను అభినయించేందుకు అక్కడ నుండి తప్పకుండా ఇక్కడకు రావలసి ఉంటుంది. అందరి ఆత్మలు స్టేజిపైకొస్తాయి. వినాశన సమయంలో ఆత్మలన్నీ ఇక్కడకు వచ్చేస్తాయి. అక్కడ ఉండి ఏం చేస్తారు? నటులు పాత్రను అభినయించకుండా ఇంట్లో కూర్చుండిపోరు కదా. నాటకంలోకి తప్పకుండా రావలసి ఉంటుంది. అక్కడ నుండి ఎప్పుడైతే అందరూ ఇక్కడికి వచ్చేస్తారో అప్పుడు బాబా ఇక అందరినీ తీసుకుని వెళతారు. నేనిప్పుడు ఇక్కడ ఉన్నా అక్కడ నుండి ఆత్మలు వస్తూనే ఉంటాయి. నెంబర్ వారీగా వృద్ధిని పొందుతూ ఉంటాయి. మరలా మీరు నెంబర్ వారీగా అక్కడకు వెళతారు. మొత్తమంతా మీ స్థితి పైన ఆధారపడి ఉంది. కావున మీరు మర జీవులుగా అవ్వాలి. నేను ఆత్మ అన్న నిశ్చయం చేసుకోవటంలోనే కష్టమంతా ఉంది. పిల్లలు గడియ గడియ దేహ అభిమానంలోకొచ్చి మర్చిపోతారు. ఎప్పుడైతే పూర్తిగా సరెండర్ అవుతారో అప్పుడే దేహీ అభిమానులుగా ఉంటారు. బాబా ఇదంతా మీదే, నేను మీ వాడిని, ఈ దేహం తనది కానట్లుగా ఉండాలి. దీనిని నేను వదిలి వెళ్ళిపోతాను. బాబా నేను మీ వాడిని అని భావించాలి. నా పిల్లలుగా ఈ మీరందరిపై మమకారాన్ని సమాప్తం చెయ్యండి. అంతేకాని ఇక్కడకొచ్చి కూర్చోవటం కాదు, మీరు మీ వ్యాపార వ్యవహారాలను చేసుకోవాలి, ఇల్లును సంభాళించుకోవాలి, పిల్లలు తమ తల్లి తండ్రులతో ఉన్న అప్పును తీర్చుకోవాలి, వారి సేవను చేసి ప్రతిఫలాన్ని ఇవ్వాలి, పిల్లలపై తల్లి తండ్రుల పాలన యొక్క రుణం ఏర్పడుతుంది. ఇప్పుడు బాబా మిమ్మల్ని పాలన చేస్తున్నారు. ప్రారంభంలో ఎవరైతే వచ్చారో వారందరూ వెంటనే సమర్పితమైపోయారు. తమ వద్ద ఏమీ ఉంచుకోలేదు, అంతా సమర్పణ చేశారు. ఆ ధనంతో పిల్లలైన మీరు భారతదేశాన్ని పావనంగా చేస్తున్నారు. భారతదేశమే పూర్తిగా పవిత్రంగా ఉండేది. భారతవాసుల వంటి పవిత్రులు, సుఖ సంపన్నులు ఇంకెవరూ ఉండలేరు. భారతదేశం అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానం. అక్కడకు పతిత పావనుడైన తండ్రి వచ్చి మొత్తం సృష్టిని మరియు పతితులను పవిత్రంగా తయారు చేస్తారు. ఇప్పుడు ఈ తత్వాలు మొదలైనవన్నీ శత్రువులుగా ఉన్నాయి. భూకంపాలొస్తాయి, తుఫాన్లొస్తాయి, ఎందుకంటే తమో ప్రధానంగా ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలొస్తాయి, చాలా దుఃఖాన్నిస్తాయి. ఈ సమయంలో అన్నీ దుఃఖ పెట్టే వస్తువులే. సత్తీగల్లో అన్నీ సుఖాన్నిచ్చేవిగా ఉంటాయి. అక్కడ ఈ తుఫాన్లు లేక వేడి వాయువులు మొదలైనవేవీ ఉండవు. మీలో కూడా ఈ విషయాలను చాలా కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకుంటారు. ఈరోజు ఉండి రేపు ఉండకపోతే వారు ఏమీ అర్థం చేసుకోలేదు అని అంటారు. ఇక్కడకు వస్తారు కాని అందరూ స్థిరంగా ఉండరు. అక్కడ నుండి వెళ్ళాక 10 రోజుల తర్వాత బాబా ఫలానా వారిని మాయ తినేసింది అని సమాచారం వ్రాస్తారు. ఇలా జరుగుతూ ఉంటుంది. చిన్న పుష్పాలు పెద్దగా అయ్యాక దాని నుండి ఫలమొస్తుంది. వారిలో ఇతరులను తమ సమానంగా చేసే శక్తి ఉంటుంది. వారి నుండి ఫలం వస్తుంది. బాబా పిల్లలుగా అయ్యాక ప్రజలను కూడా తయారు చేసుకోవాలి, వారసులను కూడా తయారు చేసుకోవాలి. మార్గదర్శకులుగా అయ్యి బాబా వద్దకు రాగానే మేము చేరుకున్నాము అని భావించటం కాదు. లక్ష్యం చాలా ఉన్నతమైనది. మాయా తుఫాన్లు చాలా వస్తున్నాయి అని అంటారు. మీరు బాబా పిల్లలుగా అయ్యారు, మరి తుఫాన్లైతే తప్పకుండా వస్తాయి. బాబా మేము మీ వారిమి, మీ నుండి వారసత్వాన్ని తీసుకున్నాము, మరలా పునర్జన్మలు తీసుకుంటూ 84 జన్మలు దాటి వచ్చాము, మరలా వచ్చి మీ పిల్లలుగా అయ్యాము. నేను మీ నుండి వారసత్వాన్ని తీసుకొని తీరతాను అని అంటారు. మరి ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చెయ్యాలి? అలాగే మీ సమానంగా కూడా తయారు చేసి ఫలితాన్ని ఇవ్వవలసి ఉంటుంది. లేకపోతే మాల ఎలా తయారవుతుంది? బాబాకు వారసులను ఎలా తయారు చెయ్యగలరు? ప్రజలు కూడా కావాలి, అలాగే సింహాసనంపై కూర్చునేందుకు వారసులు కూడా కావాలి. బాబా దగ్గరకెంతో మంది వస్తారు, మళ్లీ విడాకులిచ్చేస్తారు. బుద్ధి యోగం తెగిపోయిందంటే ఇక ఆట సమాప్తమైపోతుంది. బాబా ఏ తుఫాన్లు రాకుండా ఉండాలంటే మా స్థితిని ఎలా తయారు చేసుకోవాలి అని చాలా మంది పిల్లలు బాబాని అడుగుతూ ఉంటారు. దీనికి దారి బాబాను స్మృతి చెయ్యటమేనని బాబా చెప్తూనే ఉన్నారు. తుఫాన్లైతే వస్తాయి. బాక్సింగ్ లో ఎప్పుడూ ఒక్కరే దెబ్బలు తింటూ ఉండరు. తప్పకుండా ఇద్దరిలోనూ ధైర్యం ఉంటుంది. ఒక్కరు 5 కొడితే మరొకరు 10 కొడతారు. అలాగే ఇది కూడా బాక్సింగే. బాబాని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మాయ పరిగెడుతూ ఉంటుంది. కాని ఇది వెంటనే జరగదు కదా. మాయతో కుస్తీ చెయ్యాలి. మాయ దెబ్బ తీయదు అని భావించకండి. ఎవరైనా సరే ఇది పెద్ద బాక్సింగ్. చాలా మంది భయపడిపోతారు. మాయ ఒక్కసారిగా అలజడి చేసేస్తుంది. ఇది యుద్ధ స్థలం కదా. బుద్ధి యోగాన్ని జోడించటంలో మాయ చాలా విఘ్నాలను తీసుకొస్తుంది. శ్రమంతా యోగంలోనే ఉంది. జ్ఞాని ఆత్మ అంటే నాకు చాలా ఇష్టము అని బాబా అంటారు. అలాగని కేవలం జ్ఞానాన్ని ఇచ్చేవారు అంటే ఇష్టమని కాదు. ముందు యోగం పూర్తిగా ఉండాలి. బాబాని స్మృతి చెయ్యాలి. మాయా విఘ్నాల నుండి భయపడకూడదు. విశ్వానికి యజమానులుగా అవుతారు కదా. అలా అందరూ అవుతారా? 16,108 మాల చాలా పెద్దది. ఇది చివరిలో పూర్తవుతుంది. త్రేతాయుగ అంతిమం వరకు ఎంత మంది యువరాజులుగా యువరాణులుగా అవుతారో వాటి గుర్తులైతే ఉన్నాయి కదా. 8, 108కి కూడా గుర్తులున్నాయి. అవి సరైనవే. త్రేతాయుగ అంతిమం వరకు 16,108 యువరాజులు యువరాణులు అవుతారు. ముందు కొద్ది మంది ఉంటారు. ఆ తర్వాత వృద్ధిని పొందుతూ ఉంటారు. వారందరూ ఇక్కడే తయారవుతారు. ఇది చాలా మంచి అవకాశం. కానీ ఇందులో చాలా శ్రమ ఉంది. నేను మిమ్మల్ని ఎప్పుడూ వదలను, మరణిస్తాను కాని వదలను అని పాటలో కూడా అంటారు. బాబా, ఈ తనువు, మనస్సు, ధనము అంతా మీదే. మేము అశరీరిగా అయ్యి మిమ్మల్ని స్మృతి చేస్తాము. బుద్ధి యోగాన్ని మీతో జోడిస్తాము అని అంటారు. ఇదంతా పిల్లలైన మీ కోసమే అని బాబా అంటారు. బాబా, మా సర్వస్వం మీదే అని పిల్లలంటారు. ఇదంతా భగవంతుడే ఇచ్చాడు అని అంటారు కదా. ఇదంతా సమాప్తమైపోనున్నదని బాబా ఇప్పుడు తెలియచేస్తున్నారు. మీ దగ్గర ఏమున్నది? ఈ శరీరం కూడా అంతమైపోతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని మరలా బదిలీ చేస్తాను. ఇది కేవలం మార్పిడి చేసుకోవటమే కదా. కావున పిల్లలు అశరీరిగా అవ్వండి, నన్ను స్మృతి చెయ్యండి, బుద్ధి ద్వారా అన్ని సమర్పించండి అని బాబా అంటారు. రాజా హరిశ్చంద్రుని కథ కూడా ఉంది కదా, అతడితో మీ ఆస్తినంతా అప్పచెప్పమని అన్నారు. ఈ శాస్త్రాలు మొదలైన వాటన్నిటి సారాంశం మీకు అర్థం చేయిస్తాను అని బాబా అంటారు. నేను మిమ్మల్ని బ్రహ్మ ముఖం ద్వారా రాజా రాణులుగా తయారు చేశాను, మరలా ఇప్పుడు తయారు చేస్తాను అని బాబా అంటారు. మనుష్యులు మనుష్యులకెప్పుడు గీతను వినిపించి రాజయోగాన్ని నేర్పించి రాజా రాణులుగా తయారు చెయ్యలేరు. మరి అలాంటప్పుడు గీతను వినటంలో లాభమేముంది? నేను స్వయంగా కల్ప కల్పము వచ్చి మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తాను. నా పిల్లలుగా అయితేనే వారసులుగా అవుతారు కదా. కావున ఎంతగా యోగంలో ఉంటారో అంతగా శుద్ధంగా అవుతూ ఉంటారు. బాబా ఇదంతా మీదే, మేము కేవలం ట్రస్టీలం. మీ ఆజ్ఞ లేకుండా మేము ఏమీ చెయ్యము అని అంటారు. శరీర నిర్వహణ ఎలా చెయ్యాలో అది కూడా సలహాను తీసుకుంటారు. ఎక్కువగా పేదవాళ్లే పూర్తి లెక్కాచారాన్ని ఇస్తారు, ధనవంతులు ఇవ్వలేరు, సరెండర్ అవ్వలేరు. ఏ ఒక్కరో అలా అవుతారు. జనకుని పేరు ఉంది కదా, పిల్లలు ఉంటారు, ఉమ్మడి ఆస్తి ఉంటుంది, మరి ఎలా వేరవ్వాలి? సరెండర్ అయ్యేందుకు షావుకార్లు తమ ఆస్తిని ఎలా వేరు చేసుకోవాలి? బాబా పేదల పాలిటి పిన్నిది, అందరికన్నా పేదలు మాతలు, వారికన్నా పేదవారు కన్యలు. కన్యకు ఎప్పుడూ వారసత్వపు నశ ఉండదు. కొడుకుకి తండ్రి వారసత్వపు నశ ఉంటుంది. కావున ఇక దానినంతటినీ వదిలి వైకుంఠ వారసత్వాన్ని తీసుకోవలసి ఉంటుంది. దానమెల్లప్పుడూ పేదలకే ఇవ్వటం జరుగుతుంది. భారతదేశం అన్నింటికన్నా నిరుపేద. అమెరికా చాలా సంపన్నమైనది. మరి దానికి వారసత్వాన్ని ఇస్తారా? అన్నింటికన్నా సుసంపన్నంగా భారతదేశముండేది. అప్పుడు ఏ ఇతర ధర్మము లేవు, కేవలం భారతదేశవాసులే ఉండేవారు. ఒకే భాష ఉండేది, భగవంతుడు కూడా ఒక్కరే. నేను ఒకే రాజ్యాన్ని, ఒకే ధర్మాన్ని, ఒకే భాషను స్థాపిస్తాను. సర్వశక్తివంతమైన ఒకే రాజ్యాన్ని స్థాపిస్తాను. ఒకటి నుండి రెండుగా మళ్లీ మూడుగా అవుతాయి. ఇప్పుడన్ని ధర్మాలు ఉన్నాయి, మరలా తప్పకుండా ఇంకే ధర్మం రావాలి. 5000 సంవత్సరాల విషయం, ఒకే ధర్మం ఉండేది. విద్వాంసులు సత్యుగ ఆయువుని 100000 సంవత్సరాలుగా వ్రాసేశారు. సత్యుగమంటే ఏమిటో కాదు, సత్యుగమంటే ఏమిటో వారు అర్థం చేసుకోరు. స్వర్గస్థులయ్యారంటే పైకి వెళ్ళిపోయారేమోనని వారు భావిస్తారు. దిల్వాడా మందిరంలో కూడా స్వర్గాన్ని గోపురం పై కప్పుపై చూపించారు. కావున మనుష్యులు తిక్కుముక్క పడతారు. నిజానికి స్వర్గం పైన లేదు. మనం బాబా వద్దకు వెళ్లి మళ్లీ ఇక్కడకే వచ్చి రాజ్యం చేస్తామని మీకు తెలుసు. కావున ఈ జ్ఞానం బుద్ధిలో ఉండాలి, ఎవరికైనా అర్థం చేయించగలగాలి. పిల్లలను మాయ అనే పక్షి తినేస్తుంది. కావున పిల్లల ఫోటోను కూడా తెప్పించటం జరుగుతుంది, రిజిస్టర్ పెట్టటం జరుగుతుంది. ఫలానా వారు జ్ఞాన బాణాన్ని ఎలా కొట్టారంటే ఆ బాణంతో బాబా పిల్లలుగా అయిపోయారు అని బాబాకు సమాచారం వస్తుంది. కుమారీల ద్వారా బాణాలు వేయించారని శాస్త్రాలలో కూడా వ్రాసి ఉంది. అరే, బాబానెందుకు మర్చిపోయారు? దీనిని జ్ఞాన బాణమని అంటారు. కేవలం బాబా స్మృతిని కలిగించాలి, అంతేకాని హింసాయుతమైన బాణాల విషయమేమీ లేదు. నేను బ్రహ్మ ముఖం ద్వారా సర్వశాస్త్రాల రహస్యాన్ని మీకు అర్థం చేయిస్తాను అని బాబా అంటారు. బ్రహ్మ తప్పకుండా ఇక్కడే కావాలి. వారు విష్ణు నాభి కమలం నుండి బ్రహ్మని చూపిస్తారు, కాని వారికేం తెలియదు. మనుష్యులకు ఏది వస్తే అదే వ్రాసేశారు. దుర్గంధం ఎంతో ఉంది. రిద్దులు సిద్ధులు పొందిన వారు చాలా మంది తయారయ్యారు. సత్యం ఎప్పుడైతే బయటకొస్తుందో అప్పుడు అసత్యం దానిని ఎదుర్కొంటుంది. శివ బాబా నిరాకారుడని, ఈ బ్రహ్మ సాకారుడని మీరు అర్థం చేసుకున్నారు. అంతేకాని నాభి మొదలైన వాటి విషయమేమీ లేదు. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం, మొదటి పాయింట్, ఇప్పుడు జ్ఞాని ఆత్మగా అవ్వాలే కాని కేవలం జ్ఞానం వింటూ వినిపించేవారిగా కాదు, స్మృతి పురుషార్థాన్ని కూడా చెయ్యాలి. అశరీరిగా అయ్యి అశరీరి అయిన బాబాని స్మృతి చెయ్యాలి. 2వ పాయింట్, బాబా పిల్లలుగా అయ్యి మిగిలిన విషయాలన్నింటి నుండి మోహాన్ని సమాప్తం చేసేయాలి. ఈ దేహం కూడా నాది కాదు, పూర్తి దేహి అభిమానిగా అయ్యి సంపూర్ణంగా సమర్పితమవ్వాలి. వరదానం, మాస్టర్ ఆల్మైటీ అథారిటీ యొక్క సీటుపై సెట్ అయ్యి ఉండే సహజ మరియు సదాకాలిక కర్మయోగి భవ. ఏ విధంగా ఏదైనా మిషనరీ సెట్ చేసినప్పుడు దానిని ఒక్కసారి సెట్ చేయటంతో మళ్లీ అది ఇక దానంతటదే నడుస్తూ ఉంటుందో, అదే విధంగా మాస్టర్ ఆల్మైటీ అథారిటీ యొక్క స్థితిలో స్వయాన్ని ఒక్కసారి సెట్ చేసుకున్నట్లయితే ఇంకెప్పుడు బలహీనపు మాటలు వెలువడవు. అన్ని మాటలు, కర్మలు, సంకల్పాలు అదే సెట్టింగ్ అనుసారంగా వాటంతట అవే నడుస్తూ ఉంటాయి. ఇదే సెట్టింగ్ సహజంగా మరియు సదాకాలికంగా కర్మయోగిగా నిరంతర నిర్వికల్ప సమాధిలో ఉండే విధంగా సహయోగిగా చేసేస్తుంది. స్లోగన్ నేను అని అనేందుకు బదులుగా బాబా బాబా అని అనటమే స్మృతికి ప్రమాణం. అవ్యక్త ప్రేరణ పాయింట్. సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి, సహనశీలులుగా అవ్వండి. ఎవరైతే సహనశీలతను కలిగి ఉంటారో వారే డ్రామా అనే డాలుపై నిలవగలరు, హర్షితంగా ఉండగలరు. సహనశీలత లేకపోతే డ్రామా అనే డాలును పట్టుకోవటం కూడా కష్టమైపోతుంది. ఈ సమయంలో ఏ పని చేసినా అందులో చేసి చేయించే వారి స్మృతి సదా ఉండాలి. చేయించేవారు బాబా, చేసేవారు నిమిత్తం. ఒకవేళ దీనిని స్మృతిలో ఉంచుకొని కర్మ చేసినట్లయితే సాక్షిగా ఈ పాత్రను పోషిస్తున్నాను అనే అనుభవమవుతుంది. ఓం శాంతి.